ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి 14 వచనాల వరకు చదువుకుందాం. మొదటి నుంచి 14 వచనాల వరకు చదువుకుందాం.
ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా, మొబైల్ ఫోన్ లౌడ్ స్పీకర్ వాడుతున్నారా?
లౌడ్ స్పీకర్ అండి. క్లారిటీగా ఉన్నానా?
కొంచెం లో ఉంది వాయిస్. లౌడ్ స్పీకర్ అయితే నో ప్రాబ్లం, క్లారిటీ ఉండదు.
ఓకే అన్న. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి మనం 14 వచనాల వరకు చూసుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు కూడా చూడండి, ఆలోచించండి, ధ్యానించండి, చక్కగా మీరు కూడా నాతో కలిసి కూడా చదవచ్చు. మీరు కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వముందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయుండక వాటిని ఖండించుడి. ఎలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమైయున్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగే గదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ప్రార్థన చేసుకున్నామని. పరిశుద్ధమైన మా తండ్రి, నీ సత్యవాక్యాన్ని మీరే మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యం చేత మాతో మాట్లాడే దేవుడు, మమ్మల్ని బలపరచండి, హెచ్చరించండి, ఆదరించండి. నీ వాక్య సత్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడితే తప్ప మాకు దిక్కు లేదు ప్రభా, మీరే సహాయం చేయండి. మా జీవితాన్ని మీకు సమర్పించుకుంటూ యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి 14 వచనాల వరకు మనం చదువుకున్నాము. ఇందులో మనకి దాదాపుగా 6 అధ్యాయాలు ఉన్నాయి. ఎఫెసీలకు ఈ పత్రికను రాశారు పౌలు గారు. పౌలు గారు ఈ ప్రాంతానికి వచ్చి సువార్త సేవ మొదటగా చేసి వెళ్లిపోయాడు. మరలా ఒకసారి అపోల్లో వ్యక్తి వస్తాడు, ఆయన కూడా కొంత సేవ చేస్తాడు, వెళ్ళిపోతాడు. మరలా పౌలు గారు వస్తారు. మరలా పౌలు గారు వచ్చినప్పుడు దాదాపుగా 2 సంవత్సరాల వరకు, 2 సంవత్సరాల పైబడి కూడా ఉంటాడు అక్కడే. దాని తర్వాత విపరీతంగా సువార్త ప్రకటించబడుతుంది, ఆసియాలో ఉన్న వాళ్ళందరికీ వినపడుతుందని ఈ వాక్యంలో రాసి ఉంది ఇదే గ్రంథంలో. ఇంకా వేరే చోట్ల కూడా ఉంది ఆ విషయం. అయితే ఆసియా ప్రాంతం అంతటా వినపడదని అపోస్తల కార్యాలు ఎక్కువగా వ్రాయబడి ఉంది. అయితే ఇక్కడ ఈ ఎఫ్ఎస్సీల యొక్క చరిత్ర చూస్తే, వారి యొక్క నేపథ్యం చూస్తే, చాలా భయంకరమైన బ్యాక్గ్రౌండ్ నుంచి రక్షించబడిన వ్యక్తులు వీళ్ళు. అక్కడ మంత్రశక్తులు, అక్కడ రాజకీయ పరిస్థితులు, తర్వాత అది మల్టీకల్చర్డ్ రిలీజియస్ సిస్టమ్స్ ఉండే ప్లేస్. యూదులు ఉన్నారు, గ్రీకు దేశస్థులు ఉన్నారు, ఇంకా రకరకాల మతాలు ఉండేవాళ్ళు. తర్వాత మంచి బిజినెస్ సెంటర్, ఆర్తమీ దేవి ఉన్న టెంపుల్ ఉండే పెద్ద టూరిజం ఏరియా కలిగినటువంటి పట్టణం, విగ్రహాలు అమ్మటం, టెంపుల్ ప్రాస్టిట్యూషన్ జరగటం, అంటే ఆ మందిరంలోనే వ్యభిచారం జరగటం, అది వాళ్ళు గొప్పగా భావించటం. తర్వాత విపరీతమైన పరిస్థితులు అక్కడ ఉండేవి, అంటే అక్కడ రకరకాల మతాల యొక్క దృష్టికోణాలు. ఇంత వాతావరణంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తను వినిపించాడు పౌలు గారు. అయితే చాలా మంది మారు మనసు పొందారు. మారు మనసు పొందిన తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అని ఈ ఎఫ్ఎస్సీ పత్రిక ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎందుకనంటే చాలా సార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే ఇదే, చింత చచ్చినా పులుపు జావదంటాం, గుర్తుందో లేదో ఆ స్టేట్మెంట్, చింత చచ్చినా పులుపు చావలేదు అని. మనం చాలాసార్లు మారు మనసు పొందినా కూడా మన పాత బ్యాక్గ్రౌండ్ పాపాలు, మన వాతావరణము, మన ఏ వాతావరణంలో మనం పెరిగాము, వాతావరణం అంటే వానకాలం, ఎండాకాలం, చలికాలం అని కాదు, ఎలాంటి నేపథ్యంలో నుంచి, కుటుంబ నేపథ్యంలో నుంచి వచ్చాము, ఎలాంటి సంస్కృతిలో నుంచి వచ్చాము, ఎలాంటి ఫ్యామిలీ సిస్టంలో నుంచి వచ్చాము, ఎలాంటి ఆ ఊరిలో నుంచి వచ్చాము అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మన జీవితం మీద ప్రభావం. అది నిజమా? ఎఫ్ఎస్సీ పత్రికను చూస్తే అర్థమవుతుంది. ఎఫ్ఎస్సీలు ఎట్లాంటి వాళ్ళు? ఎఫ్ఎస్సీలు విపరీతమైన బిజినెస్ చేసేవాళ్ళు, డబ్బుంది, రాజకీయ చర్చలు, విపరీతమైన రాజకీయ ఇన్ఫ్లుయెన్స్, మంత్రశక్తులు, విగ్రహార్ధన, టెంపుల్ ప్రాస్టిట్యూషన్, విగ్రహాలను అమ్మటము, విపరీతమైన మతాలు, విపరీతంగా ఉన్న ఏరియాలో ఒక వ్యక్తి అలాంటి భయంకరమైన బ్యాక్గ్రౌండ్ నుంచి మారుమనసు పొందితే దేవుని కోసమే జీవిస్తాడు కదా, దేవుని కోసమే బతుకుతాడు కదా, దేవుని కోసమే నిలబడతాడు కదా. ఎస్, నిలబడతాడు. అయితే ఆ చుట్టుపక్కల ఏ ప్రాంతంలో నుంచి, ఏ నేపథ్యంలో నుంచి వచ్చాడో ఆ నేపథ్యం యొక్క ప్రభావం తప్పకుండా ఉంటుంది అని ఈ ఎఫ్ఎస్సీలను చూస్తే మనకు అర్థమవుతుంది. మనం చాలాసార్లు ఈ విషయాన్ని గమనించకుండా కళ్ళు మూసుకొని నేను మారు మనసు పొందాను, నేను పర్వాలేదులే, నేను బాగానే ఉన్నాను కదా అని అనుకుంటాం చాలాసార్లు. మన జీవితాన్ని లోతుగా పరిశీలించుకోవాల్సిందే. నేను ఎదగాల్సినంతగా ఇంకా ఎదగలేకపోవడానికి కారణమేంది? నేను ఇంకా దేవుని యొక్క స్వరూపము పోలికలోకి మార్చబడుతూ ఉండటానికి ఆటంకం ఏంది? చాలా సార్లంట ఒక ఆయన ఇలా స్టేట్మెంట్ వేశాడు, చాలా సార్లంట మనము కొత్త పాపాల కంటే పాత పాపాల్లోనే ఎక్కువ పడిపోతుంటామంట. కొత్త పాపాల్లో కంటే పాత పాపాలు ఏదైతే మనకు అలవాటో దాంట్లోనే పడిపోతామంట. ఎందుకనంటే మనకు దాని అనుభవం తెలుసు, దాన్ని రుచి ఎరిగిన వాళ్ళము, అది మనలో ఇంతకుముందు పనిచేసింది. అయితే యేసుక్రీస్తు వారి రక్తంలో అన్ని కడగబడ్డాయి, నూతన పరచబడ్డాం కదా. అవును, నూతన పరచబడ్డాం, సమస్తము కొత్త అయిపోయినాయి, నూతన సృష్టిగా మారిపోయాం. కానీ ఇక్కడ ఐదో అధ్యాయానికి ముందు ఆయన రక్షణ ప్రణాళిక, తర్వాత మీరు ఎలాంటి స్థితి నుంచి మారు మనసు పొందారు, తర్వాత మనం అందరం ఒకటే శరీరంలోకి ఎలా వచ్చాము, మనము మన జీవితం కొత్తగా మారింది అని మరలా చెప్తున్నాడు వాళ్ళకి. ఎవరికి రాస్తున్నాడో? అవిశ్వాసులకా? కాదు, విశ్వాసులకే. విశ్వాసులకు రాస్తూ ఏమంటున్నాడంటే రక్షణ ప్రణాళిక చెప్పాడు వాళ్ళకి. అసలు మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు భూమి పునాదులు వేయబడక ముందే అని, తర్వాత అసలు ఎట్లా ఎన్నుకున్నాడు, ఏ స్థితిలో మీరు ఉన్నారో తెలుసా, మనం ఉన్నామని తెలుసా, అప్పుడు ఇలాంటి స్థితిలో నుంచి ఎన్నుకున్నాడు. అపరాధులము, అపరాధ పాపల చేత, అపరాధం చేత సచ్చినోళ్ళము, అంధకార శక్తి కింద మనం పనిచేసే వాళ్ళము, అధిపతి కింద వాడు చెప్పినట్టు విన్నాము, ఇష్టం వచ్చినట్లు బతికాము, మన కోరికలు నెరవేర్చుకున్నాము, ఉగ్రత పిల్లలము, ఇలాంటి పరిస్థితి మనలో ఉంటే దేవుడు మనల్ని పిలిచాడు, ఎన్నుకున్నాడు. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితుల్లో మనం సత్క్రియలు చేయాలి కదా అని చెప్తూ మనందరం ఒకటే, ఎవరైనా సరే, యూదులైనా గ్రీస్తు దేశస్తులైనా, మనందరం ఒకటిగా చేయబడ్డాం. చాలా విషయాలు చెప్తూ కొత్త జీవితం మన యేసు క్రీస్తు ప్రభువులో ఎలా ఉంటది ఆ జీవితాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఐదో అధ్యాయానికి వచ్చినప్పుడు నాలుగో అధ్యాయంలో కూడా చాలా విషయాలు మాట్లాడతారు. వాళ్ళలాగా మీరు ఉండొద్దు, వాళ్ళలాగా మీరు ఎందుకుంటారు? అసలు ఎవరు వాళ్ళు? అన్యజనులు. మీరు ఏ నేపథ్యంలో నుంచి, ఏ బ్యాక్గ్రౌండ్ లో నుంచి మారు మనసు పొందారో, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి మారు మనసు పొందారో, ఇప్పుడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఎందుకు ఉంటుంది? ఆటోమేటిక్ గా ఉంటుందంట ఇన్ఫ్లుయెన్స్ అనేది. మరి వారికి దూరంగా ఉండటము, వాళ్ళను అనుసరించకుండా ఉండటం అనేది తప్పకుండా అది మన బాధ్యతే. దేవుడు శక్తినిస్తాడు, మనం దానికి లోబడాల్సిందే. ఐదో అధ్యాయంలోకి వచ్చినప్పుడు కాబట్టి కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పోలి నడుచుకోవాలి. ఎట్లా అంటే దేవుని పిల్లల్లాగా ఉండాలి. మీరు మిమ్మల్ని చూసినప్పుడు అబ్బా వీళ్ళబ్బా దేవుని పిల్లలు అంటే అని అనిపించుకోవాలి. ఎట్లా? దేవునికి ప్రియమైన వాళ్ళు ఎట్లా ఉంటారు పిల్లలు అని అంటే, దేవుని పోలి నడుచుకున్న వాళ్ళే దేవునికి ప్రియమైన వాళ్ళుగా ఉంటారు. మనకు మోడల్ ఎవరంటే రాజకీయ నాయకులు, జ్ఞానవేత్తలు, విద్యావేత్తలు, ఈ లోకంలో ఉన్న ఎవరైనా సరే, ఇంకా వేరే లోకంలో ఉన్న ఎవరైనా సరే, ఎవ్వరు మనకు మోడల్ కాదు. మనకు మోడల్, అల్టిమేట్ మోడల్ జీవించడానికి మన ముందున్నది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఏ వ్యక్తిని మోడల్గా తీసుకున్నా కూడా వాళ్ళ లోపాలు ఉంటాయి. ఒక భక్తుడు ఉన్నాడనుకోండి, ఫలానా పెద్ద భక్తుడి పేరు చెప్పి, అబ్బా ఈయనలాగా నేను జీవించాల్సిందే, ఈయనలాగా నేను ఉంటాను, ఈయనలాగా నేను జీవిస్తాను, బాగుంటుంది అని మనం ఆయనలాగా ప్రార్థన చేయటం, ఆయనలాగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. గొప్ప భక్తుడు కదా, అయితే ఆయన రోల్ మోడల్ గా పెట్టుకుని జీవిస్తూ ఉంటాం. చాలా మంది ఏమంటారు తెలుసా ఈ వాక్య దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారంటే, బ్రదర్ మనకు యేసు ప్రభుని టార్గెట్ పెట్టుకున్నంత దమ్ము లేదులే, అంత లేదులే, మనకి చిన్న భక్తులు పెట్టుకుందాంలే, మరీ ఓవర్ యాక్షన్ చేయదులే, మరి అంత అంత మనకేడవుతుంది, కనీసం చిన్న భక్తులను టార్గెట్ గా పెట్టుకుని మనం ఆ రకంగా జీవిస్తా ఉంటే జీవిస్తాంలే, లేకపోతే మన వల్ల కాదని చాలా మంది అనుకుంటారు. అది తప్పు, 100కి 1000% తప్పు. ఎందుకు అనంటే ఆ వ్యక్తిలో కొన్ని లోపాలు నిజంగా కనబడ్డప్పుడు అరే ఈయన కూడా ఇట్లా అంటాడేనా, దుఃఖం వస్తుంది, హర్ట్ అవుతారు, ఆ విధంగా జీవించలేకపోతారు. ఒకవేళ తెలిసినా కూడా నేను ఈ విధంగా ప్రార్థన చేస్తా, ఈ విధంగా ఈయనలాగుంటా అనుకోవటంలో తప్పేం లేదు. కానీ మన అల్టిమేట్ రోల్ మోడల్ ఎవరిని పోలి నడుచుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు వారిని మాత్రమే. ఎందుకనంటే ఆయన తర్వాత ఇంకొకరు లేరు, ఇంకా ఈయనలాగా నేను బతకాలి, ఈయన స్వరూపంలోకి పోలికలోకి నేను మార్చబడాలనడానికి, పలానా భక్తుని స్వరూపంలో మార్చబడాలని ఏ వాక్యంలో రాయవలేదు, పలానాలాగా ఆయనలాగా అవ్వాలని ఏ వాక్యంలో కూడా చెప్పబడలేదు. అది యేసుక్రీస్తు ప్రభువారి గురించే ఘంటాపథంగా ఆది కాండం నుంచి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఆయన గురించి చెప్పబడ్డది. ఆయన స్వరూపం, ఆయన పోలికలోనికే మనం మార్చబడాలి, మార్చబడాల్సిందే, ఇంకొకరి పోలికలోకి కాదు. అందరిలో బలహీనతలు ఉంటాయి, ప్రతి మనిషిలో, ప్రతి మన ఎంత పెద్ద భక్తుడైనా, గంటలు గంటలు ప్రార్థన చేసే వ్యక్తి అయినా, సువార్త చెప్పి జీవితాన్ని బలి అర్పించిన వాళ్ళైనా, ఎవరైనా సరే అందరిలో బలహీనతలు ఉంటాయి. కానీ మన యేసుక్రీస్తు ప్రభు వారిలో బలహీనతలు ఉండనే ఉండవు. అసలు ఆయన దేవుడు, అసలు తండ్రి అంట మనల్ని ఎన్నుకున్నది ఆయన కుమారుని యొక్క స్వారూప్యంలోనికి మార్చడానికట, ఆయన కుమారుని యొక్క పోలికలోకి, స్వభావంలోనికి మార్చడానికి, ఆయన కుమారుని రక్తంలో కడిగి మనల్ని పవిత్రపరచి పవిత్రపరుస్తూ ఉన్నాడంట. సత్యంత వరకు శాంక్టిఫికేషన్ ప్రాసెస్ అంటే ప్రతి దిన వాక్యం ద్వారా, సహవాసం ద్వారా, ఇంకా వాక్యము, సహవాసము, ప్రార్థన, ఒకరినొకరు హెచ్చరించుకోవటం, ఆదరించుకోవటం, వీటన్నిటి ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట, పవిత్రపరుస్తా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటిది, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి పోలికలోకి, స్వరూపంలోకి ప్రతి దినము మారుస్తా ఉన్నాడు. సచ్చేంత వరకు జరుగుతుంది ఈ ప్రక్రియ, సచ్చిన తర్వాత మనం మహిమ శరీరాన్ని పొందుకుంటాం. ఆయన ఏమంటున్నాడంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. మిమ్మల్ని మీరు చూస్తే ఎట్లా ఉండాలంటే, అసలు ప్రియమైన పిల్లలా ఉండాలి. అంటే ఎప్పుడు ప్రియమైన పిల్లలాగా మీరు ఉంటారు అని అంటే, దేవుని పోలి నడుచుకుంటే దేవునికి ప్రియమైన పిల్లలాగా ఉంటారు. అంతే తప్ప మనకు పర్వాలేదు, భక్తుల నుంచి కొన్ని కొన్ని మంచి విషయాలు నేర్చుకోవచ్చు, నేను దాన్ని తప్పుపట్టట్లేదు. కానీ వాళ్ళలో కూడా లోపాలు ఉంటాయని గుర్తించాలి. రెండవది, మనం మార్చబడాల్సింది యేసుక్రీస్తు ప్రభు వారి పోలికలోకి, స్వరూపంలోకి మాత్రమే, మిగతా వ్యక్తుల్లాగా కాదు. మీరే ఆలోచించండి, ఎఫ్ఎస్సీలకు ఉన్న బ్యాక్గ్రౌండ్, ఎఫ్ఎస్సీలు సంఘానికి రాస్తున్నప్పుడు ఎఫ్ఎస్సీ సంఘం అనేది బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఏరియా, అక్కడ నుంచి చాలా విషయాలు జరిగాయి. అక్కడే లాస్ట్ అందరూ చనిపోయిన తర్వాత యోహాను, యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వయాన శిష్యుడైన యోహాను గారు, మరియమ్మ మరియ గారు అక్కడే ఉన్నారు. తర్వాత యోహాన్ గారు అక్కడ నుంచే కొన్ని యోహాన్ సువార్త రాశాడు. తర్వాత అప్పుడు లేడు పౌలు, పౌలు గారు చనిపోయారు. అయితే ఈ ఎఫెసి నగరం విపరీతమైనటువంటి మల్టీ కల్చర్డ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఏరియా, నగరం పట్టణం. అయితే మీరు జ్ఞానము, తెలివి, తత్వం, మతాలు, అసలు ఎక్కడ విపరీతంగా ఉంటుందో అక్కడ విపరీతమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ అంతటినీ చెదరగొట్టి ఒక అద్భుతమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చేది ఒకటే ఒకటి, సువార్త. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త అక్కడ వినిపించబడ్డది కాబట్టి మంత్రశక్తులు కదిలిపోయాయి, విగ్రహారాధన కూలిపోయింది. తర్వాత విపరీతమైన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న రాజకీయ తత్వవేత్తలు కదిలిపోయారు. టెంపుల్ ప్రాస్టిట్యూషన్ ఒక సమయంలో ఆగిపోయే పరిస్థితికి వచ్చేసింది, ఆగిపోయింది మొత్తానికి. కానీ చెదురు ముదురుగా మళ్ళా ప్రారంభించడం ఏర్పడేది. అంటే సువార్త ఒక వ్యక్తి జీవితంలోకి, ఒక పట్టణంలోకి వచ్చిందంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందో చూడండి. సువార్తలో దేవుని శక్తి ఉంది, సువార్తలో దేవుని నీతి ఉంది కాబట్టి. మనలో లేదు, ప్రకటించేవాళ్ళు ఏముంటుంది నాకు అర్థం కాదు. సువార్తలో ఉంది అని అంటాడు. సువార్తలో దేవుని యొక్క శక్తి ఉంది, పాపము, శాపము, నరకము, అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడిపించే శక్తి దానికి ఉంది, దేవుని యొక్క సువార్తకి. అందులో దేవుని స్టాండర్డ్ ఉంది, దేవుని యొక్క ప్రమాణాలు ఏ లెవెల్లో, అంటే దేవుడు ఏ స్టాండర్డ్ లో ఉంటాడో తెలియజెప్తుంది ఆ సువార్త. నువ్వు పాపివి, నా స్టాండర్డ్ లో లేవు, నీకు ఒకటే దిక్కు, నన్ను అంగీకరించడం. అలాంటి వ్యక్తులుగా మారు మనసు పొందినప్పుడు వాళ్ళ అల్టిమేట్ గోలు దేవుని పోలికలోకి నడుచుకోవటమే, దేవుని పోలి నడుచుకోవటమే. దేవుని పోలి నడుచుకోండి అని చెప్తూ ఏమన్నాడంటే, రెండో వచనం నుంచి కింద చూస్తే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునని అంటే కంపారిజన్ చేశాడు, అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ప్రేమించడానికి ఏం చేశాడంట, దేవునికి అంటే తండ్రికి తన్ను తాను అప్పగించుకున్నాడంట. అంటే తండ్రి, నేను వీరి కోసం చచ్చిపోతా, బలియాగం అవ్వటానికి కంప్లీట్ గా సమర్పించుకున్నట. ఎందుకంట, కేవలం మనల్ని ప్రేమించడానికి. అంటే రెండు ఉన్నాయి అక్కడ, జాగ్రత్తగా చూడండి. ఒకటి, పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి బలి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాను. అంటే ఇది ఏమంటారు, వాలంటరీగా ఇచ్చినటువంటి సెల్ఫ్ సాక్రిఫిషియల్, సెల్ఫ్ సాక్రిఫైస్, తన్ను తాను అర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు దేవునికి, దేవునికి తండ్రికి. అది పరిమళ వాసనలాగా ఉందంట. అంటే జనరల్ గా ఇది ఏ స్టైల్లో వాడాడంటే ఈ పదప్రయోగం, మనం పాత నిబంధనలో అర్పణలు, బలి అర్పణలు ఇచ్చినప్పుడు దాన్ని అర్పించి అది బలిపీఠం మీద పెట్టి కాల్చేటప్పుడు ఇంపైన సువాసనలాగా వస్తుంది అన్న ఒక చోట రాయబడ్డ విషయాన్ని ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్నాడు దాన్ని. అంటే అసలు వాస్తవానికి ఈయన చచ్చిపోతే దేవునికి పరిమళ వాసనగా ఎట్లుంటది అనంటే, అవును దేవునికి చాలా ఇష్టంగా ఉందంట. అంటే యేసు క్రీస్తు ప్రభు వారు మనల్ని ప్రేమించడానికి తన్ను తాను బలియాగంగా అర్పించుకోవటం అనేది దేవునికి చాలా ఆనందాన్ని తెచ్చిందంట. ఓకే, నువ్వు చాలా మంచి పని చేశావు, నేను మాట విన్నావు, అని తండ్రి ఎంతో సంతోషించి ఆనందించాడంట. పరిమళ వాసనలాగా ఉందట ఆయనకి ఈయన చేసిన త్యాగం, యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన త్యాగం. అయితే మన ప్రేమ ఎట్లుండాలి మరి, ఆయనలాగానే ఉండాలి అని అంటున్నాడు. వాము మళ్ళా పోలిక ఆయనది తీసుకొస్తున్నాడు తప్ప ఫలానా భక్తుల్లాగా ఉండాలి అని అనట్లేదు ఆయన. మనము క్రీస్తు పరిమళ వాసనలాగా ఉన్నాడు, అర్పించుకున్నాడు, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనడి అంటే ప్రేమ లేదన్నట్టే కదా అర్థం. మీరు ఎట్లా సాక్రిఫిషియల్ గా ఉండాలంటే మీలో ఎఫెసీలారా, ఎందుకు ప్రేమ తగ్గిపోయింది మీలో? యేసు క్రీస్తు ప్రభువారు ఎట్లా త్యాగం చేసి తండ్రికి పరిమళ వాసనగా ఉన్నాడో మనం కూడా ఆయనలాగానే ప్రేమ కలిగి నడుచుకోవాలి. అవసరమైతే మన జీవితాలనే త్యాగం చేసేయాలి వేరే వాళ్ళ కోసం, అది దేవునికి ఇష్టంగా ఉంటుందంట. అమ్మో వేరే వాళ్ళ కోసమా? వేరే వాళ్ళ కోసం నేనేం చేస్తా? మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరి కోసం చేసినా తన కోసం చేసుకున్నాడా? మన కోసం చేశాడు త్యాగం. మనము వేరే వాళ్ళ కోసం త్యాగాలు చేయాల్సిందే. ప్రేమించాలంటే ప్రేమలో ఊరికే ఐ లవ్ యూ బ్రదర్, బాగున్నారా, అంత మంచిదేనా, అవును బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఉత్తగానే ఉత్త మాటలు చెప్పుకొని బతికితే దాన్ని ప్రేమ అనరు. ప్రేమలో రెండు ఉంటాయంట, ఒకటి ఎక్స్ప్రెషను, రెండోది యాక్షన్. ఎక్స్ప్రెషన్ అంటే చెప్తామంట, అవును బ్రదర్ నేను ప్రేమిస్తున్నాం, మేము యేసు ప్రభు వారి నామములు మేము ప్రేమిస్తున్నాం, కారణం ఏంటంటే యేసు ప్రభు వారే అంటే వెల్లడిస్తాం, మాట్లాడతాం అవును అని. రెండవది మన పనులలో అర్థం అవ్వాలి, అంటే ప్రేమిస్తున్నాం బ్రదర్ ప్రేమిస్తున్నాం, చాలా ప్రేమిస్తాం బ్రదర్ మిమ్మల్ని, అసలు మీకు అర్థం కాదు అంటే ఏంది బ్రదర్ ఎట్లా ప్రేమించావు చూపించు ఒకసారి, ఒకసారన్నా ఇంటికి వచ్చావా, మాట్లాడావా, కౌన్సిల్ చేసావా, లేకపోతే ఇంకేమైనా సహాయం చేసావా, ఎప్పుడేమైనా మాకు ఇబ్బందులు వచ్చావా, లేకపోతే ఇంకేదైనా త్యాగం చేసావా మా కోసం? లేదు బ్రదర్ మీరంటే చాలా ఇష్టం మాకు. ఏమంటారంటే ఉత్త మాటలు. ప్రేమ ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి ఏం చెప్పాడంటే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నా నేను. ఏంది ప్రభు ఎట్టు ప్రేమించిన మమ్మల్ని అని అంటే ఇదిగోండి నా కుమారుని నేను ఇచ్చేసిన, నేను ప్రేమిస్తున్నాను అన్నాడు ఎక్స్ప్రెషన్ అది. ఎట్లా ప్రేమించినావు ప్రభు అంటే ఇదిగో చూడు బలియాగం, నా పని అయిపోయింది. క్రియల్లో కనపడాలి ప్రేమ. అయితే యేసుక్రీస్తు ప్రభులాగా ప్రేమించడం నేర్చుకోవాలి అంతే తప్ప ఈ అన్న మంచిగా ప్రేమిస్తారు ఈయనలాగా నేను ప్రేమిస్తా ఎవరికి తెలుసు, అది అతికించుకున్న ప్రేమనో లేకపోతే అది కనపరుచుకున్న ప్రేమనో? యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మోడల్ అనేది ఆయన పోలికలో జీవించటం అనేది ఐదు వాక్యంలో నుంచి నేర్చుకుంటాం మనం. ఆయనలాగానే ప్రేమించాలి, ఆయనలాగానే మనం త్యాగానికి అర్పించుకోవాలి, ఆయనలాగానే ఇతరులని మనం ప్రేమించగలగటానికి ముందుకెళ్ళాలి, మనకు ఇంకో దిక్కు లేదు. మనం చాలాసార్లు ప్రేమించలేము. ఇది ఎవరు రాస్తున్నాడు? ఎఫెసీలకు. వాళ్ళు ఎవరు? అవిశ్వాసులా విశ్వాసులా? విశ్వాసులు. మరి మనం ఎవరు? అవిశ్వాసులమా? విశ్వాసులమే. మీరు యేసుక్రీస్తు ప్రభులాగా ప్రేమించాలి, అలాగనే నడుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువులాగా ప్రేమించడం అమ్మ మన వల్ల అవుతా, ఏ బ్రదర్ మన వల్ల కాదు, అంతనా అంత ఏడైతే బ్రదర్, ఏ అంత లేదు, ఏదో రూపాయి అయితే నమస్తే అంటే నమస్తే పెడతా, ఇంక అంతకట్టి నేనేం చేస్తా బ్రదర్, అవసరమైతే సావాలన్నాడు. ఎవరు? యోహాను మొదటి పత్రికలు చూస్తే అవసరమైతే మీ సహోదరుల కోసం చచ్చిపోవాల్సిందే మీరు అని అన్నాడు. అమ్ము చచ్చిపోవటమా? ఒక్కరోజు హాస్పిటల్లో ఉంటేనే అయ్యో ఏమైంది నా బ్రదర్కి, అయ్యో అన్న ఏంటి కనపడట్లేదు మాట్లాడట్లేదు, లేకపోతే ఏదన్నా ఏమన్నా అయిందనగానే టక్కన వెళ్ళిపోవాల్సింది, గుండె అవిసిపోవాల్సింది, గుండె కొట్టుకోవాలి, అయ్యో అవునా బ్రదర్కి ఏమైంది. మన సొంతోళ్ళకైతే టక్ కన్నా పరిగెత్తిపోతాము, ఏమైంది మా మా అమ్మకు నాన్నకు మా తమ్ముడికి, అది న్యాచురల్ గా పెట్టాడు అది, దాన్ని నేను తప్పు పట్టట్లేదు. అది తల్లి అంటే సొంత రక్తం రిలేషన్, బ్లడ్ రిలేషన్స్ లో నుంచి వచ్చిన వేదన ఆవేదన. మరి యేసుక్రీస్తు ప్రభువారిలో ఒక వ్యక్తి నాకు సహోదరుడు సహోదరి అయితే అది యేసుక్రీస్తు ప్రభువారి రక్తం చేత మనం మన రిలేషన్ లోకి వచ్చాం కదా. ఇదైతే రక్తం పంచుకుని పుట్టాం కాబట్టి వాళ్ళ కోసం ఆరాటం పోరాటాలు ఉంటాయి. మరి యేసుక్రీస్తు ప్రభువారి రక్తం పంచుకొని పుట్టిన మనమందరి మీద మనం ఎట్లుండాలి? అసలు మనమంతా ఒకటే, కుల పిచ్చి గజ్జి తర్వాత ఏమంటారు, ఇప్పటికి కూడా అది పోలేదు ఇంకా మనోడైనా బ్రదర్. అందుకనే ఈ ఏమంటారు రెండో అధ్యాయంలో తర్వాత రెండో అధ్యాయం తర్వాత మూడో అధ్యాయంలో ఆ విషయాలు మాట్లాడాడు అండి. మనంతా ఒకటేరా నాయన, మనంతా ఒకటి చేసాడు మనల్ని అని చెప్తాడు. ఎందుకనంటే అవన్నీ రిఫ్లెక్షన్ మళ్ళీ ఈ అధ్యాయంలో. మనంతా ఒకటే, ప్రేమించుకోవాల్సిందే తప్పకుండా. అది డబ్బులు లేవని ఏదో ఆడు చెప్తే రెండు పనికి మనలోడు అచ్చా. మనం మరి వేరే వాడిని ప్రేమించట్లేదు ఎందుకు బ్రదర్, మాట్లాడట్లేదు, అని దగ్గరికి వెళ్ళట్లేదు, పలకరించట్లేదు, ఎందుకు త్యాగం చేయట్లేదు, ఎందుకు ఏం చేయట్లేదు అని అంటే ఏం చెప్తామంటే మన ఆన్సర్లు ఎట్లుంటాయంటే, వాడు వినరు బ్రదర్, వాడు మూర్ఖుడు బ్రదర్, అని తెలియలేదు బ్రదర్, ఆడు ఏం చేశాడు తెలుసా అని నా విషయంలో ఇన్ని చెప్తాం మనం. సరే మరి యేసు క్రీస్తు ప్రభు విషయంలో మనం ఎన్ని చేశాం? ఎన్ని సార్లు ఆయనకి ఎదురుగా పాపం చేస్తాం, వ్యతిరేకంగా పాపం చేస్తాం, మనం ఎన్నిసార్లు ఇనలేదు, మనం ఎన్నిసార్లు మూర్ఖత్వం ఏమంటారు ఇష్టం వచ్చినట్లు బతుకుతాం, ఎన్నిసార్లు అవమానపరిచి దుఃఖపరిచాం. అయితే ఆయన మాత్రం ప్రేమిస్తూనే ఉండాలి, మనం మాత్రం వేరోడికి లెక్కలేయాలి. యేసు క్రీస్తు ప్రభులాగానే మీరు ప్రేమించాలన్నాడు. ఇంకేమైనా ఆప్షన్ ఉందా మీరే చెప్పండి. వాడు అది బ్రదర్, వాడు ఇది బ్రదర్. యేసు ప్రభు కూడా మన కోసం అట్టే చెప్తే, అరే నువ్వు విదిరా, నువ్వు విదిరా, నువ్వు నువ్వు ఇట్లాంటి వాడివి, నువ్వు నువ్వు ఇట్లాంటి దానివి, నువ్వు ఇట్లాంటివమ్మా, చీ నీ దగ్గరకు అసలు రానే రానిపో అని అంటే మనకి దిక్కేది, నూకలు చెల్లుతాయి మనకి. అసలు యేసు క్రీస్తు ప్రభు లాగానే ప్రేమించాలి అని దేవుడు మనకు చెప్పినప్పుడు ఇది ఆజ్ఞనా లేకపోతే ఆప్షనా? పర్లేదు బ్రదర్, నువ్వు అట్లా ప్రేమిస్తే ఇప్పుడు యేసుక్రీస్తులాగా ప్రేమించడానికి ప్రయత్నించండి. ఇది చేయలేకపోతే అది పర్లేదులే, ఏం చేస్తాం మనం అని అనలేదు. దేవుని వాక్యంలో ఆజ్ఞలే ఉంటాయి, సజెషన్లు ఆప్షన్లు పర్వాలేదులే అనేది ఏడుండదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పరలోకమైన అట్టే ఉంటది. దేవుని వాక్యం నుంచి వెలువడ్డ అన్ని ఆజ్ఞలు. ఏమన్నాడు అక్కడ? ప్రేమ కలిగి నడుచుకోండి, అది ఆజ్ఞనా లేకపోతే ఆప్షనలా? ఆజ్ఞ అంటే యేసు క్రీస్తు ప్రభువులాగా ప్రేమించకపోతే అది పాపం. పాపం చేసిన వాళ్ళం మరి ఎన్నిసార్లు పాపం చేసాం మనం? ఏ బ్రదర్, నేనైతే మంచిగా ప్రార్థన చేస్తున్నా, ప్రతిరోజు కాన్ఫరెన్స్లో యాడ్ అవుతున్నా, బాగానే పొద్దున్న సాయంకాలం చేసుకుంటున్నా, బాగానే ఉంది బ్రదర్, నేను ఎవరిని ఏమి హాన్ చేయట్లేదు, బాగానే మంచిగా ఎదుగుతున్నాను చక్కగా. మరి ప్రేమేది? ప్రేమ అంటే మనది మనం చక్కగా పెట్టుకొని మంచిగా చూసుకోవటం కాదు కదా. యేసు క్రీస్తు ప్రభు వారు ఎట్లా త్యాగం చేశారో, ఎలాగా మన కోసం దిగొచ్చి రక్తాన్ని అర్పించాడో, మనం వేరే వాళ్ళ కోసం ఏం చేశాం, యేసు క్రీస్తు ప్రభు ప్రేమతో ఏం చేశామని చూడాలి. యేసు క్రీస్తు ప్రభు ప్రేమనంట, మీరే చెప్పండి, మీరే ఆలోచించండి. ఆయన మన కోసం అర్పించబడ్డాడు, మన నుంచి ఏమన్నా ఆశించిందా? అసలు ఏమైనా తీసుకున్నాడు ఆయన డబ్బులు కానీ లేకపోతే ఇంకేదైనా? మనం ఏమన్నా ఇస్తే ఏమైనా ఆయనకి ఏమైనా సాటిస్ఫై అవుతుందా, లేకపోతే ఏదైనా ఇస్తే ఆయనకి కంప్లీట్ అవుతుందా? అసలు మనం ఆయన ఇచ్చేవాడు, ఆయన మన దగ్గర నుంచి ఏం తీసుకోవాలి? ఆయన అంటే ఇచ్చేవాడు మన నుంచి ఏం తీసుకోవాలంటే స్తుతులు తీసుకుంటాడు కదా, ఆరాధన తీసుకుంటాడు కదా, ఆయన కోసం జీవించాలి కదా, అది వేరు, అది అది మన బాధ్యత. అది ఆయనకేదో అలా జీవించకపోతే అలా చేయకపోతే ఆయనకి ఏమో మహిమ తక్కువైపోయింది, అయ్యో ఆయన ఫీల్ అయిపోతాడు, ఆయనకి ఏదో ఇబ్బంది అయిపోతుంది అని కాదు. మనం ఆరాధన చేయకపోతే ఆయనకి ఏం ఆరాధన తక్కువేం కాదు. మనం విధేయులం కాకపోతే పాపం ఇక ఆయన అంత మొత్తం పరలోకాన్ని మూసేసుకుంటాడు, ఇంకా ఆయన పాపం దుకాణం నడవదు అన్నట్టు పెద్ద ఫీల్ అయిపోదు మనం. ఆయన సెల్ఫ్ సఫి ఆర్ గాడ్ ఇస్ సెల్ఫ్ సఫిషియంట్ ఆర్ గాడ్ ఇస్ ఇండిపెండెంట్. మన దేవుడు స్వతంత్రుడు, ఆయన లాంటోడు ఇంకొకటి లేడు. ఆర్ గాడ్ ఈజ్ హోలీ గాడ్, ఆర్ గాడ్ ఈజ్ ఆల్మైటీ గాడ్. మనం ఆయనలాగానే ప్రేమించాలి. మన ప్రేమ ఎట్టుంటదంటే సగం, అందుకని మన ప్రేమ అతుకులు అతుకులు సగం సగం ఎందుకు ఉంటదంటే మనం పాప స్వభావంలో ఉన్నాం కాబట్టి ఆ ప్రేమను కొంత, వాక్యం చదువుతాను కాబట్టి ఈ ప్రేమను కొంత, మొత్తం లాగి మొత్తం మిక్సర్ చేసి ఏమంటారు ఆ మిక్సింగ్ చేసి చూపిస్తాము ప్రజలకి, అలాగే ప్రేమించాలని ఆలోచిస్తాము. కాబట్టి మనకేమవుతుందంటే మన ప్రేమ సగం సగం కనపడుతుంది. ఎదుటోడు కూడా అర్థమవుతుంది, బ్రదర్ పర్లేదు బ్రదర్ ఈయన బాగానే ఉంటాడు కానీ అమలు ఏమైంది. యేసుక్రీస్తు ప్రభు వారిలాగా ప్రేమిస్తే అసలు ఆ ప్రేమనే నీ సువార్త. వాడి సువార్త చెప్పాల్సిన అవసరం లేదు, పిచ్చోడు అయిపోతున్నాడు. అసలు చాలా మంది అట్లా మారుమనసు పొందిన ఉన్నారు తెలుసా, ఈ బ్రదర్ ఈ ప్రేమను చూసి నాకు నిద్ర రాలేదు బ్రదర్ ఈయన, ఆ రోజు నిద్ర పట్టలే నాకు, అసలు ఈయన దేవుడు ఎవరు అని తెలుసుకున్నాను, నేను దేవుణ్ణి అంగీకరించాను బ్రదర్. మన ప్రేమలు ఎట్లా ఉన్నాయో ఒకసారి పరిశీలించుకోకపోతే, సిగ్గు తెచ్చుకోకపోతే, భయపడి దేవుని కాళ్ళ మీద పడకపోతే మనం బాగానే ఉన్నామని సచ్చేంత వరకు ఇట్లే బతుకుతాం మనం. అందుకనే పక్కోడితో కంపారిజన్ చేసుకోకూడదు ఎప్పుడైనా. నీ ప్రేమతో అంటే దేవా నీ ప్రేమతో నేను కరెక్ట్ గానే ఉన్నానా అని దేవునితో కంపేర్ చేసుకోవాలి. కానీ అంటే దేవునితో కంపేర్ చేసుకోవడం అంటే మన తప్పక అర్థం చేసుకోవద్దు. ఆయన ప్రేమని బెంచ్ మార్క్ గా పెట్టుకుని కంపారిజన్ చేసుకుని ప్రభు నేను కరెక్ట్ గా జీవించానా, నీ ప్రేమనే నీ ప్రేమతోనే ప్రేమిస్తున్నానని పరీక్షించుకోవాలి. కానీ పక్కోడితో చేసుకుంటే మనం ఎప్పుడు హైలైటే, ఎప్పుడు టాప్ లోనే ఉంటాం. మనంతటి ఇంకో మనంత మునగాడే, మనంత గొప్ప వ్యక్తి భక్తుడే, ఇంకెవ్వడు ఎక్కడ దొరకడు అసలు. తర్వాత ఏమంటున్నాడంటే మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగింది, ఇది తగ్గది మీకు, అసలు ఇదే తగింది, ఎందుకంటే ఇంకేం నేను చెప్పను అని అంటున్నాడు. జారత్వం అంటే ఏంటి? ఫోర్నికేషన్ అంటాం దాన్ని. ఫోర్నికేషన్ అంటే పెళ్లి కాకముందు వ్యభిచారంలో ప్రవేశించడం ఫోర్నికేషన్. పెళ్లి కాకముందు వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవటం ఫోర్నికేషన్, జారత్వం. దాన్నే గాని అపవిత్రతయే గాని, ఏ విధమైన అపవిత్రత అంటే అన్ని రకాల అపవిత్రతలు అందులో అన్ని వస్తాయి. టెంపుల్ ప్రాస్టిట్యూషన్, విగ్రహ ఆరాధన, మంత్రశక్తులు, రాజకీయ ఇన్ఫ్లుయెన్స్, విపరీతమైన రకరకాల విషయాలు, ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే కానీ. అంటే విపరీతమైన బిజినెస్ వాళ్ళకేడ, డబ్బు కొల్లలు, పెద్ద సిటీ కదా అది. లోభత్వం, డబ్బు పిచ్చి, ఇదే గాని వీటి పేరైనా ఎత్తకూడదు, ఇదే మీకు కరెక్ట్ అని అన్నాడు. అదేంటి అంటే బ్రదర్ మరి ఎట్లా అని అంటే, బాబు మీరు ఆల్రెడీ విపరీతమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మరలా దాని గురించి ఎందుకు చర్చించుకుంటారు నాకు అర్థం కాదు. అవి మిమ్మల్ని లాగేస్తాయి. ఇప్పుడు ఎక్కువగా చర్చించుకుని ఎక్కువగా వాటినే చూస్తూ ఎక్కువగా వాటినే పెద్ద ఆలోచిస్తూ ఎక్కువ వాటి గురించే మాట్లాడుతూ ఎక్కువ వీడేమైంది వాడేమైందా నీకు తెలుసా ఆ విషయం, ఇప్పుడు దీని మీద ఎక్కువ సమయం ఇచ్చి దాన్ని ఎక్కువ చూస్తూ దాన్ని ఎక్కువ మాట్లాడడం ద్వారా ఏమవుతుంది, మన బ్రెయిన్ లో మన మనసులో రికార్డ్ అయిపోతాయి, అవే నింపుకుంటాము. ఇప్పుడు ఎట్లాంటి బతుకు వస్తుంది బయటికి, అట్లే బతుకుతాం. అందుకని ఎందుకు ఊరికి పాపంలో పడిపోతాం, ఎందుకు ఊరికి అదే చేస్తాం అని అంటే అదే కారణం. అసలు ఆ పేరైతే కూడా పగబెట్టు అని అన్నాడు. పరిశుద్ధులకు తగింది కాదు అది. అరే మీరు ఆల్రెడీ విపరీతమైన ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నారు, మళ్ళా అది చూస్తా ఇది చూస్తా ఆడిపోతా ఈడిపోతాను ఎందుకంటారు? అసలు అది ఎత్తనే ఎత్తకూడదు మీరు. ఆ పేరైనా కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపాలి. మనం కూడా చాలాసార్లు ఓవర్ స్మార్ట్. ఎందుకనంటే చాలాసార్లు రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉంటాం. ఇట్లా 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 ఫస్ట్ యూట్యూబ్ లో పోయిందంటే ఎవరైనా యూట్యూబ్ లో వీడియోలు చూడరు, ఎవరైనా రీల్స్ మీద క్లిక్ చేస్తారు. ఓ రీల్స్ స్క్రోలింగ్ స్క్రోలింగ్, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పొద్దు నుంచి రాత్రి దాకా, సోషల్ మీడియా అక్కడ ఇక్కడ, ఆడి చర్చ ఈడి చర్చ, రాజకీయం అది ఇది, సుత్తి మాటలు అన్ని మాట్లాడు. ఒక గంట, 2 గంటలు, 3 గంటలు ఈ మాట్లాడడానికి బాగుంటది. సోది మాటలు మాట్లాడడానికి, పిచ్చి మాటలు మాట్లాడడానికి టైం ఎక్కువ వెచ్చిస్తే మరి వీటితోనే నింపుకున్నట్టుగా దాని అర్థం. ఇప్పుడు దేనికి ఎక్కువ సమయం ఇస్తే అవే మన కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, బ్రెయిన్ లో, సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అవుతాయి. మరి రికార్డ్ అయిన ఏమవుతుంది? అట్లే నింపుకుంటా నింపుకుంటా ఉంటే అవే నింపుకున్నాం కాబట్టి అట్లాంటి బతికే బయటకు వస్తుంది అట. అసలు అది పేరేది కూడా ఎందుకు నింపుకుంటున్నారు అట్నే అన్ని అంటున్నాడు ఆయన. మన జీవితాల్లో కూడా అట్లే ఉంటాయి చాలా సార్లు. మన జీవితం ఇంకా మారట్లేదు బ్రదర్. ఎందుకు? ఎందుకంటే మరి సమయం దేనికి ఇస్తున్నాం ఎక్కువ? చెత్త వాటికి ఇచ్చి చెత్త నింపుకుంటే చెత్తనే, చెత్త లాంటి జీవితమే బయటకు వస్తుంది. దేవుని వాక్యాన్ని నింపుకుని దేవుని పోలికలో జీవించాలని ఇష్టపడే వారికి వాళ్ళలో నుంచి దేవుని పోలిక స్వరూపం, దేవుని వాక్యం, దేవుని యొక్క ప్రమాణాలు, దేవుని యొక్క స్టాండర్డ్ లో నీతి కలిగి జీవించడం వాళ్ళ జీవితాల్లో వస్తుంది. కింద చూడండి, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు భూతులైనను. అంటే కృతజ్ఞతా వచనమే, థ్యాంక్స్ బ్రదర్, మిమ్మల్ని బట్టి చాలా నేర్చుకున్నాను బ్రదర్, వందనాలు. నిజంగా అది ముఖస్థుతి కోసం చేయొద్దు. ఓ ఇక కనపడ్డాడంటే అన్న నువ్వు ఎంత మస్త్ అన్నా, అన్న నువ్వు గ్రేట్ అన్నా, అన్న నువ్వు ఊరికి ఇయ్యద్దు అట్లా అట్లా కదంట. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు భూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. రెండోది కూడా తగద్దు అన్న. ఏమేం తగదు మీకు అని అంటే, ఏమేం తగదు అంటే భూతులు. వీళ్ళు ఎవరట బ్రదర్? విశ్వాసులు బ్రదర్, విశ్వాసులు. వీళ్ళు విశ్వాసులు భూతులు మాట్లాడతారు బ్రదర్. ఎప్పుడు తెలుస్తుంది అంటే అసలు రంగు ఏ విశ్వాసైనా, ఏ పాస్టర్ గారైనా ఒక్కసారి ఒక లాగి చెంపు మీద కొట్టండి, 2 మాటలు అవమానించండి, లేకపోతే ఏదైనా ఇబ్బందులు పడేయండి, ఎవరైనా ఒకటి తిట్టండి, లేకపోతే ఎవరైనా ఒకరు ఏదైనా ఇన్కన్వీనియన్స్ జరిగింది, అప్పుడు వస్తే నోట్లో నుంచి అసలు రంగు. అసలు రంగు ఎప్పుడు వస్తుంది అంటే, బయటపడుతుంది అంటే, అప్పుడు అన్ని లాంగ్వేజ్లు వస్తాయి. లా లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్, ఈ లాంగ్వేజ్ అన్ని, అరే ఏంద్రనుభో అని ఇంకా డాష్ డాష్ పదాలు అన్ని ఉపయోగిస్తారు. కోపం తెప్పించదు అంతవరకే. అంటే ఇప్పుడు లోపల ఉన్నాయి అన్నట్టే కదా అర్థం. ఎంత టార్చర్ చేసినా ఏమైనా కూడా నీకు రాలేదంటే దేవుడు నిన్ను మారుస్తున్నాడు, ఆయన పోలికలోకి ఎదుగుతున్నావు, నువ్వు మారుమనసు పొందిన వ్యక్తివి, మరి భూత ఎందుకు మాట్లాడతావు? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోలేదు, సిగ్గు తెచ్చుకోలేదు. ఎందుకు చెప్పనా? మనం అందరి ముందు ప్రజలు బ్రదర్, ఓకే బ్రదర్, ప్రార్థన చేస్తున్నాం బ్రదర్, ఆడే బస్సులో కొట్టుకుంటాం మనం, రే నీ సంగతి చూస్తా అని డాష్ పదం అని అంటాం. ఇంకెక్కడన్నా బజార్లో, డిపార్ట్మెంట్లో, అక్కడ ఇక్కడ గొడవలు అవుతున్నప్పుడు అసలు ఊగిపోతాం. బూతులు వచ్చేస్తాయి నోట్లో నుంచి. ఎవరు బిలీవర్స్ చెప్తుండ్రు, మనం కూడా బిలీవర్స్మే. పోకిరి మాటలు మనకి ఎక్కువ ఇవి. సరే బూతులు మాట్లాడకపోతే కొంతమంది ప్రొఫెషనల్ బిలీవర్స్ ఉంటారు, పాపం వాళ్ళు ఏం చేస్తారంటే సరసోక్తులు మాట్లాడతారు, పిచ్చి మాటలు, వెర్రి మాటలు. వాడు వాళ్ళు ఏ రకంగా ఉంటారంటే బిలీవర్సే, మార్మన్స్ పొందిన వాళ్ళు అవసరమైతే ప్రసంగం కూడా చేస్తారు, పొద్దు నుంచి రాత్రి దాకా పిచ్చి జోకులు, పిచ్చి వెర్రి మాటలు ఉంటాయి వాళ్ళ. బ్రదర్ మంచిగుంటాడు బ్రదర్ ఆయన దగ్గర. మనం కూడా ఎంత పనికి మాలిన వాళ్ళం అంటే, నిజంగా చెప్తున్నా ఈ మాట, కోపంతో చెప్తున్నాను, వేదంతో చెప్తున్నాను ఈ మాట. పిచ్చి పిచ్చి జోకులు పొద్దు నుంచి రాత్రి దాకా వేసేవాళ్ళని మంచి బిలీవర్ అంటాం మనం. అదే దేవుడు నేర్పించింది, యేసుప్రభు అదేనా చేసింది. అంటే జోకులు వేయద్దు, ఏదో ఒకటి 2-3 అంట్లా జాయల్ గా ఉండాలి, ఏదో 2-3 జోకులు పర్లేదు. ఇక పొద్దున్న నుంచి రాత్రిదా కెక్కిరి 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 కెక్కిరు, ప్రతిదాన్ని వ్యంగ్యంగా, వెర్రి మాటలు, పిచ్చి మాటలతోటి చూస్తారు ఈ బిలీవర్లకు. ప్రొఫెషనల్ బిలీవర్స్ చేస్తారు ఇవి, మంచి ప్రొఫెషనల్ బిలీవర్స్. అదే ఇదే సరసోక్తులు ఉచ్చరింపకూడదు. అసలు మీకు తగింది కాదు కదా, ఎందుకంటే విపరీతమైన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, విగ్రహార్థన, మంత్రశక్తులు టెంపుల్ ప్రాస్టిట్యూషన్ ఉన్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎట్టుంటుంది మీరే చెప్పండి. చింత తెచ్చినా పులుపు చావలేదు వీళ్ళకి. కొత్తగా మార్చబడ్డ యేసు ప్రభు నమ్ముకున్నా కూడా ఇది చేయవద్దు అసలు. మీరు తగవి మీకు ఎందుకు చేస్తున్నారు? దేవుని పోలి జీవించాలి, దేవుని ప్రేమను బట్టి ప్రేమించాలి తప్ప ఇట్లాంటి పనికి మనల్ని ఎందుకు వచ్చినాయి మీలో? గట్టిగా హెచ్చరిస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు వాళ్ళని. మనకు కూడా ఇది వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన ఉన్న లోబి అంటే వ్యభిచారి అంటే అక్కడ టెంపుల్ ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది. అపవిత్రుడైనను రకరకాల అపవిత్రతలు బూతులు కొట్లాటలు. విగ్రహారాధికుడై ఉన్న లోబి అంటే డబ్బు పిచ్చి. అక్కడ అంటే డబ్బు పిచ్చిని దేంతో పోలుస్తున్నానంటే అది విగ్రహారాధన లాంటిది అది అని అంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు అసలు. అసలు మీకు తెలుసు కదా, మరి మీరు ఇష్టం వచ్చినట్లు బూతులు తిరుగుతూ పోకిరి మాటలు సరసోక్తులు లేకపోతే వ్యభిచారం జారత్వము అపవిత్రత డబ్బు పిచ్చి కలిగి ఉండి మేము దేవుని రాజ్యానికి వెళ్తున్నాం బ్రదర్, మేము పరలోకంకి వెళ్లే వాళ్ళం, మేము బిలీవర్లు అనంటే కనీసం చెప్పుకోవడానికైనా సిగ్గుండాలి అని అంటున్నాడు. సింపుల్ గా మన లోకల్ లాంగ్వేజ్ చెప్పినా అసలు ఎట్లా మీరు హక్కుదారులు అవుతారు? ఆడికి వెళ్ళడానికి మీరు ఎట్లా అసలు మీకు మీ ముఖాలు చూస్తే అనిపిస్తుంది నాకు? అసలు అసలు కాదు కదా, మీరు మీలాంటి వాళ్ళు వెళ్ళరు కదా అని అంటున్నాడు. అంటే మార్మన్స్ పొందిన ప్రతి విశ్వాసం వెళ్తాడు కదా బ్రదర్? వెళ్తాడు, కానీ ఏ మార్మన్స్ పొందిన వాళ్ళు ఇలాంటి పనికిమాలిన ఉండే కదా అని అంటున్నాడు ఆయన. అంటూ ఏమంటున్నాడంటే వ్యర్థమైన మాట వలన ఎవడు మిమ్మును మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును, గనక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. పిచ్చి పిచ్చి మాటలు ఒకటి బిలీవర్స్ మధ్య, రెండోది బిలీవర్స్ మధ్యలో తప్పుడు బోధలు వస్తాయి, వాటిని పట్టుకొని మనం జీవిస్తే అంటే పాపము, రెండవది తప్పుడు బోధలు. ఈ వెర్రి మాటలను పట్టుకొని గనక జీవిస్తానంటే దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది అంటే. ఎందుకు అనంటే అది అవిధేయతనంట, దేవుణ్ణి ఎదిరించటం అంట, దేవుని ఆజ్ఞనే కాదనటం అంట. కాబట్టి తప్పకుండా దేవుని శిక్షలు వస్తాయంట. కాబట్టి మీరు వాళ్ళతో పాలివారై ఉండొద్దు. మీరు మనం చాలాసార్లు లైట్ గా తీసుకుంటాం తప్పుడు బోధలు, తర్వాత తప్పుడు బిహేవియరు, వాళ్ళ మీదకి దేవుని శిక్షలు వస్తాయి. వాళ్ళు బిలీవర్ అయినా సరే అన్ బిలీవర్ అయినా సరే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటారు, ఇప్పుడైతే ఎట్లున్నారు? దేవుని వెలుగై ఉన్నారు. కాబట్టి మీకు మీ లోపల నుంచి ఎట్లాంటి జీవితం రావాలంటే వెలుగు, వెలుగులాంటి జీవితం రావాలి, వెలుగులాంటి పరిస్థితులు, వెలుగులాంటి క్యారెక్టర్ రావాలి. దాన్ని ఏమన్నా అంటే వెలుగు ఫలం రావాలి. సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటితో కనబడుతున్నది. ఏంటిదంట? సమస్త విధమైన మంచితనం నీతి సత్యం మూడు. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం. మన జీవితం, నా సమయం అయిపోయింది, నా జీవితం ఎట్లా ఉంది అంటే పాతగా మారిన పాత జీవితంలో నుంచి వచ్చి ఏ బ్యాక్గ్రౌండ్ అయినా ఏ ఊరు నుంచి అయినా మీరు ఏ జిల్లా నుంచి అయినా మీ ఒకసారి మీ జిల్లాను మీ ఊరిని మీ ఇంటి పరిస్థితిని మీ బ్యాక్గ్రౌండ్ అంతా ఒకసారి ఆలోచించుకోండి. ఎఫ్ఎస్సీ లాగా మనల్ని మనం పెట్టుకున్నాము. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో నుంచి ఆ బిలీవర్స్ కి విషయాలు రాస్తే నేను ఈ బ్యాక్గ్రౌండ్ లో నుంచి నేనెంత మారినా అని అంటున్నా గానీ ఇంకా చింత తెచ్చినా పులుపు జావకుండా ఇంకా కొన్ని విషయాలు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయా? మారిన వెలుగు జీవితం వెలుగు ఫలం నాలో ఉందా? సమస్త విధమైన మంచితనము నీతి సత్యము ఇవి ఉన్నాయా? ప్రభుకి ఇష్టమైన వాటి ఉన్నాయా లేకపోతే ఇంకా వీటి ఉన్నాయా అని మనల్ని మనం పరిశీలించుకుని దేవుని పోలికలో ఉండడానికి ప్రయాసపడదాం. దేవుని పోలే నడుచుకోవాలి, ఆయన పోలికలోకి స్వరూపంలోనికి మార్చబడాలి. దేవుని ప్రేమతోనే వ్యక్తుల్ని ప్రేమించాలి, మన సొంత ప్రేమతో ప్రేమించొద్దు. చాలా అపవిత్రతలోకి వెళ్ళిపోతాం. మనల్ని మనం సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.